ఈ సంవత్సరమే మూడు సహవాసాలు కట్టుకున్నారు. ఇది మూడవ సహవాసం. యవనస్తులమే సహవాసాన్ని కట్టాలన్న భారం కూడా వాళ్ళకి కలిగింది. దాన్ని బట్టి ప్రభువు స్తుతించాలి. తప్పకుండా హైదరాబాద్ ఈ నాలుగు సహవాసాల కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు వారి మధ్య కార్యం చేస్తున్నారు. ప్రార్థన చేయడం ద్వారా మీరు కూడా పాలు భాగస్థులు అవుతారని ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు మనం చేస్తున్నాం. ఈ రాత్రి వీరిని ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈ ఆరాధన తర్వాత కర్నూలు ప్రయాణం. రేపు కర్నూలు క్రిస్మస్ వేడుక. కర్నూలులో కూడా ప్రభు ఆశ్చర్యకరంగానే సహవాసాన్ని విస్తరింపు చేస్తూ వచ్చారు. వారు నంద్యాల సహవాసాన్ని కట్టుకున్నారు, అగ్రికల్చర్ సహవాసాన్ని కట్టారు, ఎలక్ట్రికల్ సహవాసాన్ని కట్టారు, టీచర్ల సహవాసాన్ని కట్టారు, చాలా సెకండ్ బెటాలని సహవాసాన్ని కూడా కట్టారు. ఐదు సహవాసాలుగా కర్నూలు సహవాసాన్ని కూడా ప్రభు విస్తరింపు చేశారు. అక్కడ జయన్న సిఏ గారు ప్రభాకర్కి నాకు బ్యాచ్ మేట్, ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రభుకే మహిమ. అన్ని సహవాసాన్ని ప్రభు విస్తరింపు చేస్తున్నారు. కొద్ది మాటలు పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేసిన తర్వాత అందరం కలిసి ఈ సహవాసం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వద్దకు రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. నా వాయిస్ ఓకే అనుకుంటున్నాను, కాకపోతే తర్వాత అలర్ట్ చేయండి. వాయిస్ ఓకే అనుకుంటున్నాను, ముందుకు వెళ్దాం. వాక్యం వద్దకు వద్దాం. థ్యాంక్ యూ. ఎవరైతే మొబైల్ ఫోన్ లో స్క్రీన్ చూస్తున్నారో, మీరు మొబైల్ ఫోన్ అడ్డుగా తిప్పుకుంటే మీకు స్క్రీన్ ఇంకా బాగా కనబడుతుంది. చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి నేను కేవలం వాక్యమే కాకుండా ఈపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఆలోచిస్తారు, మీరు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారు అన్నది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మళ్ళా మీరు స్టడీ చేయొచ్చు, డౌట్స్ వస్తే నన్ను అడగవచ్చు. వాక్యం దైవం కాబట్టి వాక్య ప్రకారం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. లూకాసువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదవాలి. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదవినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సంభాషణ మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుకి సాతానికి జరుగుతున్న సంభాషణ. యేసయ్య క్రిస్మస్ సీజన్ లోకి వచ్చాం కదా, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కదా. శరీరధారిగా భూమి మీదకి ఎవరు వచ్చినా సరే బైబిల్ ఏమంటుందంటే సాతాను రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు. భూలోకము సాతానుది, నేనం లేదు, వాక్యం ఉంది అక్కడ 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారం అంతా, ఈ రాజ్యంలో మహిమ నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉంది. అదెవనికి నేను ఇయ్యగొరుదునో వానికిస్తాను. కాబట్టి హైదరాబాద్ సిటీ అయినా, సికింద్రాబాద్ అయినా, మా విజయవాడ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, భూలోకాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే సాతాను తిష్ట వేస్తున్నాడు, సాతాను పరిపాలిస్తున్నాడు, సాతాను సింహాసనాన్ని స్థిరపరుచుకున్నాడు, సాతాను ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. నేను మళ్ళా తీసుకొస్తాను. ప్రకటన గ్రంథంలో కొన్ని వాక్యాలు చదువుదాం. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము కొన్ని మాటలు చదవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవాలి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మనం పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తాం. యేసయ్య కూడా పరలోకమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, భూలోకం నుంచి త్వరగా పరలోకానికి వెళ్ళాడు. మనల్ని భూమి మీద స్థిరపరుస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీకు సొంత ఇల్లు ఇస్తాను, లగ్జరియస్ కార్ ఇస్తాను అని చెప్పలేదు. మనకేం చెప్పాడంటే, యోహాను 14వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండే ఏర్పాట్లు చేస్తాను, దాని కొరకు వెళ్తున్నాను, కలవరపడొద్దు, సిద్ధపడి ఉండండి, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను, నేను రావడం ఆలస్యమైనా సరే మీరు త్వరగా మీ టైం ముగించేసుకుని రావడానికి సిద్ధపడిపోండి. అది ప్రభు యోహాను 14లో మనకిచ్చిన ఆదరణ కలిగించే మాటలు. అర్థం చేసుకుందాం. కాబట్టి బైబిల్ భూలోకం కోసం పరలోకం కోసం మాట్లాడుతున్నప్పుడు, పరలోకానికి రాజు దేవుడు, భూలోకానికి రాజు సాతాను. పరలోకానికి రాజు దేవుడు, భూలోకానికి రాజు సాతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి ఎంటర్ అయ్యాడు. లూకా సువార్త 4వ అధ్యాయం కాంటెక్స్ట్ అది. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి రాగానే మరి ఖచ్చితంగా వాడు అడుగుతాడు కాబట్టి, ఎట్లా పనిచేశాడంటే, క్రిస్మస్ స్టోరీని జ్ఞాపకం చేస్తున్నా, ఎట్లా పనిచేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టగానే బెత్లెహేములోను దాని సకల ప్రాంతాల్లోనూ 2 సంవత్సరాల వయసు లోపున్న పిల్లలందరినీ చంపించేశాడు. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చదువుతాం. అప్పుడు రాజు హేరోదు, రాజు హేరోదు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చారు. నువ్వు రాజువు కదా, గ్రంథాలు చెప్తా ఉన్న ఆ రాజు పుట్టాడు అన్నది సైన్ వచ్చేసింది. ఆ రాజు పుడితే నీకు తెలియాలి కదా, మేబీ నీ వంశంలోనూ పుట్టుంటాడేమో, ఎక్కడ ఉన్నాడు మాకు చూపించండి, మేము ఆరాధిస్తాము అన్నారు. అంతే, ఎట్లాగా సాతాను వాడుకున్నాడంటే, రాజుకు మంచి తెలివితేటలు ఇచ్చాడు. అవునా, ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, నేను వెతుకుతాను, మీరు వెతకండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నాకు వచ్చి చెప్పండి, నేను వచ్చి ఆయన ఆరాధిస్తాను అన్నాడు. ఆరాధించడానిక కాదు, చంపడానికి. దేవదూత చేత తూర్పు దేశపు జ్ఞానులు గైడ్ చేయబడ్డారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభును చూశారు, ఆరాధించారు, వేరే మార్గంలో వెళ్ళిపోయారు. వాడు అనుకున్నది జరగలేదు. ఎంత కోపం వచ్చిందో, ఎంత పిట్రేగిపోయాడో. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతాల్లో ఉండు 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను, మొత్తం చంపించాడు. అందులో యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోవాలన్నది వాడు పన్నాగం. రైట్ ఫ్రమ్ బెత్లెహేములో జరిగిన వధ మొదలుకొని యెరూషలేములో గొల్గొతా పర్వతం మీద శిలువ మరణం వరకు ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుని అటాక్ చేశాడో సువార్తలో దాన్ని చూస్తాం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్ అవుదాం. భూమి మీద ఉన్నప్పుడే నీకు ఎట్లా ఉండాలంటే, పరాయి రాజు కింద ఉన్నాం, వాడు చెలరేగిపోతున్నాడు, వాడు లోకాన్ని మోసం చేస్తున్నాడు, వాడు ఆత్మను నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు, వాడు లేనిపోని పాపాలన్నిటినీ పేకల దాకా సమాజాన్ని మోసంలో పాపంలో ముంచేస్తున్నాడు. నేను మోసపోకూడదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు మోసపోకూడదు. ఆ స్పృహతోటి మనం ఉండాలి, ఆ ఒక్క స్పృహ ఈ ఎస్ఎఫ్జే సహవాసం కట్టబడ్డానికి కారణం, ఈరోజు సికింద్రాబాద్ సహవాసం కట్టబడ్డానికి కూడా కారణం అదే. ఎందుకు బాబు ఈ ప్రార్థనలు అని మీరు అడిగితే మనం శాతాన్ని బాగా అర్థం చేసుకుందాం, బైబిల్ని బాగా అర్థం చేసుకుందాం, దేవుణ్ణి బాగా అర్థం చేసుకుందాం, మన జీవితాన్ని బాగా అర్థం చేసుకుందాం. విత్ రైట్ అండర్స్టాండింగ్ వీ హావ్ టు లీడ్ ఏ రైట్చియస్ లైఫ్. సరైన అవగాహనతో అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ విశ్వాస యాత్రలో పడిపోకుండా ముందుకు సాగుదాం. అదొక్కటే నేను చెప్పడానికి ఇష్టపడే మాట. ఈ స్పిరిచువల్ బ్యాటిల్లో మనం దేవుడున్న పరలోకంలో ఉంటే మనం ఏమంటామంటే స్థానబలం అంటాం కదా. అవును, స్థానబలం. పరలోకంలో మనం ఎంత రిలాక్స్గా ఉన్నా పర్లా, అక్కడ సాతాను ఉండడు, లేడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, పన్నెండవ వచనం వాక్యం ఇలా అంటుంది, 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వాడు పరలోకంలో లేడు కాబట్టి పరలోకమా మీరు సంతోషించండి, పీడ విరగడైపోయింది. వాడు భూమి మీదకి అనుమతించబడ్డాడు కాబట్టి భూమి, భూలోకమా మీకు శ్రమ. శ్రమ మలకుగా ఉండండి, రెండు కళ్ళు కాదు ఒళ్ళంతా కళ్ళు వేసుకుని ఉండండి, ఆదమర్చి కాదు అప్రమత్తతో ఉండండి. వాడు భూమి మీదకి వచ్చాడు, అది ప్రారంభ మాటలు. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాడు వచ్చి అన్న ఈ ఒక్క వాక్యం దగ్గర నుంచే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మూల వాక్యానికి వెళ్దాం. అందుకొరకు నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, దేవుని కోసం ఎంత బాగా తెలుసుకుంటున్నారో దెయ్యం కోసం కూడా అంత బాగా తెలుసుకోండి. అదేంటండి అంటే, అవును, నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఎనిమీ, దెన్ యూ కెన్ ఈజీలీ డిఫీట్. నువ్వు శత్రు యొక్క బలాన్ని అంచనా వేయకపోతే ఎట్లా? యేసు రక్తమే జై అంటే పారిపోతాడా? చేతులు బైబిల్ ఉంటే దెయ్యం దగ్గరికి రాడా? ఆదివారం గుడికి వెళ్తే సరిపోద్దా? బైబిల్ అలా చెప్పలా, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, చేతులు బైబిల్ మాత్రమే కాదు తల మీద కూడా నీకు శిరస్త్రాణం ఉండాలి, రక్షణ శిరస్త్రాణం. కుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంటే ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు ఉండాలి. బాడీకి సత్యమనే మైమరుపు ఉండాలి, నీతి సత్యమనే తట్టి ఉండాలి, నీతి అనే మైమరుపు ఉండాలి. కాళ్ళు కూడా జాగ్రత్త, సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ఒళ్ళంతా సర్వాంగ కవచాన్ని కప్పుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అపవాది తంత్రాన్ని ఎదిరించడానికి ఐఆమ్ ఆల్వేస్ రెడీ అన్నట్టుగా ఉండండి. ఒక్క మాట చదువుదాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పదవచనం నుంచి యుద్ధ పరిభాష. అందుకే ఈ బ్యానర్ పేరేంటంటే సోల్జర్స్, సైనికులు. ఎవరి కొరకు? ఫర్ జీజస్, యేసు కొరకు సైనికులు. ఈ పేరు ఎందుకోసం పెట్టాము అర్థమైతే నేను అంటాను, యుద్ధంలో ఉన్నామని మర్చిపోకు. పోరాటంలో ఉన్నావన్న విషయం మర్చిపోకు. శత్రు అగ్నిబాణాలు వేస్తాడన్న విషయాన్ని మర్చిపోకు. దేవుడు మమ్మల్ని చాలా దీవించాడండి, మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, అంతా బాగుందండి, ఏమి లోటు లేదండి. అర్థం ఏంటంటే నీకు పరలోకం వెళ్ళాలన్న స్పృహే లేదు. భూలోకంలో ఎల్లకాలం ఉండము, పరదేశులము యాత్రికులం అన్న స్పృహే లేదు. నన్ను క్షమించండి, సంఘాల్లో మనకి ఇలాంటి హెచ్చరిక మాటలు దొరకట్లేదు. ఆదివారానికి సంఘాలు పరిమితం అయిపోయాయి, సంఘాలు కూడా పాడైపోతున్నాయి, సర్వలోకము మోసపోయింది, సంఘం కూడా మోసపోతుంది అనిపిస్తుంది. ఈ అనుదిన ఆరాధన ద్వారా రోజు బైబిల్ చదువుతాం, రోజు దేవుని వాక్యం వింటాం, రోజు దేవుడితో గడుపుతాం, రోజు సంఘంతో గడుపుతాం. 365 days ఆన్ డ్యూటీ అని పోలీస్ ఉద్యోగానికి అన్నట్టుగానే 365 days విత్ గాడ్ ఇన్ ఫెలోషిప్ అని చెప్పగలం. వాడు దాడి చేయడని కాదు కానీ మనం ఆగిపోము, లొంగిపోము, మోసపోము, నష్టపోము, అది మాత్రం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుంచి మాట్లాడుతున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఆ భాష చూడండి ఎలా ఉందో, ఆ భాష చూడండి ఎలా ఉందో. కిందకు వస్తే ఏం చేయమంటాడు మరి 11, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. సర్వాంగ కవచం బైబిల్ మాత్రమే కాదు, ఇంకా చాలా అవసరతలున్నాయి. అన్ని అవయవాలను భద్రపరుచుకోవాలి, ఒళ్ళంతా కప్పుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ధరించుకొని ఏం చేయాలి? 12, ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కాని ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. విఆర్ ఇన్ ద వార్ఫేర్, డైలీ బ్యాటిల్, రోజు యుద్ధమే. రోజు శత్రువు ఎక్కడ దొరికితే మింగేద్దామని చెప్పి గుర్రుమని చూస్తున్నాడు. వేరే పనేం లేదు, వేరే పనేం లేదు. ఎప్పుడు ఎప్పుడు మోసం చేద్దామని కాసుకొని కూర్చున్నాడు. మనం అలా ఉండడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి? 18, ఆత్మ వలన ప్రతి సమయమందు అండర్లైన్ చేయండి, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. ఎప్పుడు మెలకువగా ఉండాలి? ప్రతి సమయమందు. ఎలా మెలకువగా ఉండాలి? ప్రతి విధముగాను. వాక్యం ఏమంటుందంటే సాతాను ఆదివారం మాత్రమే పనిచేస్తాడు, సోమవారం నుంచి శనివారం దాకా ఆ సాతానుకు చుట్టి అందామా? ఆదివారం ఒక్కరోజు మన గుడికి వెళ్తే చాలు, 6 రోజులు సాతానికి ఏం పని లేదు, మనం దేవునితోటి సంఘంతో ఉండాల్సిన అవసరం లేదనుకుందామా? బైబిల్ ఆదివారం మాత్రమేనా? ప్రార్థన ఆదివారం మాత్రమేనా? నిజంగా చాలా మోసపోయాం అండి, చాలా మోసపోయాం. ఇప్పుడు మోసాలు ఎట్లా ఉంటాయో అర్థమైతే ఆ మోసం నుంచి బయటకు వస్తాం, ఆ మోసం నుంచి బయటకు వస్తాం. వెళ్దాం, కొన్ని వాక్యాలు చదువుతుందాం. మూల వాక్యానికి వెళ్దాం. లూకాసు వార్త 4:7 వడొచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడ్డానికి వాడికి ఎంత ధైర్యం అనుకో. యేసుక్రీస్తు ప్రభువే వాడి ప్లేస్లోకి వచ్చాడు కాబట్టి నాది, నువ్వు భూలోకంలోకి అడుగుపెట్ట, భూలోకం నాది అన్నాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు నీకెక్కడదనే మాటలు మౌనంగా ఉన్నాడు. అవును, నీదే, నీకే దండే సప్పచెప్పారు, నీకే పట్టం కట్టారు, నిన్నే సింహాసనం కూర్చోబెట్టారు, నీ మోసాలకు లోకం మోసపోయి ఉంది కాబట్టి అందుకోసం నేను వచ్చాను. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటాడు చూడండి, ఏం చేయమంటున్నాడు? లూకా సువార్త 4:7 కాబట్టి నువ్వు నాకు మొరుక్కితివా. ఏం చేయాలట? ఏం చేయాలట? మొరక్కాలి అంటే ఆరాధించాలి అంటే పూజించాలి, సేవించాలి, ప్రేమించాలి, దేవుడు అని ఒప్పుకోవాలి, తల దించాలి, చేతులు కట్టుకోవాలి, ఎస్ బాస్ అనాలి, ఏం చెప్పినా చేస్తాను అనాలి, నా మాటను వినాలి. నువ్వు నాకు మొరుక్కితే ఏం చేస్తారట? ఇదంతా నీకు ఇస్తాను, అది నాది, నీకు ఇస్తాను. ఏమిస్తావు? 6 ఈ అధికారం అంతా, ఈ రాజ్యంలో మహిమ నీకు ఇస్తాను, నీకు మంచి పోస్టింగ్ ఇస్తాను, ప్రమోషన్ ఇస్తాను, మంచి పేమెంట్ వచ్చే ఉద్యోగం ఇస్తాను, మంచి ప్యాకేజ్ వచ్చే ఉద్యోగం ఇస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నాకు మొక్కాలి. వినండి వినండి, భూమి మీద నువ్వు బాగా బతకాలంటే వాడి అనుగ్రహం కావాలట. నువ్వు నాకు మొక్కావా, నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కావా, నీకు ఇస్తాను అంటున్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? మరి ఏమంటాడు ఆయన? 8 అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ససేమిరా, ఎట్టి పరిస్థితుల్లోనూ తల దించేది లేదు, మాట వినేది లేదు, నిన్ను ప్రేమించేది లేదు, నీకు చెంచాగా మారేది లేదు, నీ అబద్ధాలు నమ్మేది లేదు, ఆరాధనకు పూజకు ఒకే ఒక్కడు అర్హుడు దేవుడు, ఆ దేవుడిని మాత్రమే, నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కాలి, ఆయన్ను మాత్రమే సేవించాలి. బైబిల్ దేవుడు ఏమై ఉన్నాడు అర్థమైతే సాతాను ఏం చేస్తున్నాడో కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను ఉపోద్ఘాతంతో నా టైం అంతా అయిపోయింది, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ డైలీ డివోషన్స్ లో ఏదో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉండదు. వాక్యంలో ఎదుగుతాం, ప్రార్థనలో ఎదుగుతాం, సేవలో ఎదుగుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, అన్ని విషయాలు ఎదుగుతాం. చక్కగా రిపోర్ట్ చెప్పారు కదా, ఒక్క సహవాసం 4 అయ్యారు, స్త్రీల సహవాసాలతో కలిపితే 6 అయ్యారు. ఆత్మీయంగా ఎదుగుతున్నారు, అర్ధరాత్రి 12 దాటుతుంది, రోజు దేవుడితో గడపడంలో పరిచర్లో చాలా సంతోషం, ప్రభుకే మహిమ. రైట్, ఆధునిక విగ్రహారాధన, అది నేను మీకు మీ ముందుంచిన అంశం. ఆధునిక విగ్రహారాధన, మనం ఆరాధన కొరకు ఈ ప్యాసేజ్ చదివాం. లూకా సువార్త 4 ఆరాధన కొరకు ఈ ప్యాసేజ్ చదివాం. ఏంటి ప్యాసేజ్ అంటే, నాకు మొక్కు అని ఒక పక్కేమో సాతాన్ అంటాడు, మరొక పక్కేమో దేవుడు నాకు మొక్కు అని దేవుడు అంటాడు. దేవుడికి మనం కావాలి, మన ఆరాధన కావాలి, దేవుడు దానికి అర్హుడు. 2, సాతానికి మనం కావాలి, మన ఆరాధన కావాలి, వాడు అర్హుడు కానప్పటికీ వాడు దొంగ. వాడు అర్హుడు కానప్పటికీ వాడు మోసగాడు, మబ్బు పెట్టడానికి నమ్మబలుకుతా ఉన్నాడు. దేవునికి మనం కావాలి, దెయ్యానికి కూడా మనం కావాలి. సరే, దెయ్యం, నేను దెయ్యాన్ని, నాకు మొక్కు అంటే ఎందుకు మొక్కుతావు? పోరా దెయ్యంగా అంటాం. వాడు దెయ్యంగా వస్తే మనకు అర్థమైపోతుంది, తెలుగు సినిమాల్లో చూపిస్తున్నట్లుగా పిశాచిలాగా రక్త పిశాచిలాగా చూపిస్తే అమ్మో అని మనం భయపడతాం. అబ్బే వాడు అట్లా రాలా, పెద్ద ల్యాండ్ లార్డ్ లాగా వచ్చాడు, ల్యాండ్ లార్డ్ లాగా వచ్చాడు, నీకు సైట్ ఇస్తాను. వాడు ఎట్లా వచ్చాడంటే పెద్ద పొలిటికల్ రింగ్ మాస్టర్ లాగా వచ్చాడు, నిన్ను సీఎం చేస్తాను. వాడు పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఎంటర్ప్రినర్ లాగా వచ్చాడు, నీకు జాబ్ ఇస్తాను, నీకు పెళ్లి చేస్తాను, నీ పిల్లలకు కూడా ఉద్యోగం ఇస్తాను. ఏమి మొక్కవ, ఒంగొంగి దండం పెడతావు వాడిచ్చే ఆఫర్లకి. మామూలు ఆఫర్లు కాదు, ఈ లోక రాజ్యాలు మహిమ ఇస్తాను, వాటి వైభవం ఇస్తాను, నువ్వు కోరిందల్లా ఇస్తాను, నువ్వేం కావాలంటే అది ఇస్తాను, నువ్వు మాత్రం నాకు మొక్కాలి, ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి. నాకు అర్థం కాదండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే బోడి నా నమస్కారానికి అంత విలువ ఉందా? ఏమి నాకేమో బోల్డ్ ఇస్తానన్నాడు, నన్నేం చేయమన్నాడు? మొక్కరా అన్నాడు, మొక్కరా అన్నాడు. మనమేం చేస్తాం? మొక్కమన్నాడు, ఇస్తానన్నాడు, మొక్కు, కాళ్ళకు దండం పెట్టు, ఒప్పుకో, నువ్వే నా దేవుడు అని ఒప్పుకో. ఏం చేయమంటే వచ్చే లోకంలో దాని లౌక్యం అన్నారు తెలివితేటలు, జ్ఞానం సంపాదించుకోవటం. బైబిల్ ఏమంటుందంటే వాడు మోసగాడు. ఎట్లా మోసం చేస్తాడు, ఎట్లా మోసం చేస్తాడు? ఏదో ఒకటి ఇచ్చి మోసం చేస్తాడు, ఏదో ఒకటి ఇస్తున్నట్లుగా చూపించి మోసం చేస్తాడు. రీసెంట్ గా ఒక కేసు స్టడీ చేస్తున్నా సిఐడిలో, నెల్లూరులో ఒక కేసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పోలీసులు జీప్ వేసుకుని వచ్చారు. వాళ్ళందరికీ పోలీసులు రావడానికి ముందు మోసం చేసే వాళ్ళు ఏమన్నారంటే, మేము మీకు తక్కువకి స్థలాలు వచ్చేది చూపిస్తాం, తక్కువకి బంగారం ఇస్తాము అని నమ్మబలకటం. ఎవరైనా తిరుగుబాటు చేస్తే తర్వాత పోలీసులు వస్తారు, మొత్తానికి వీళ్ళని తీసుకెళ్తున్నట్టుగా జీప్ ఎక్కించుకుంటారు, వీళ్ళు సేఫ్ గా వెళ్ళిపోతారు, పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయేలా అనుకుంటారు. అట్లాగా ఎంత మోసం చేశారు, ఎంత మోసం చేశారు, పెద్ద కేసు అది, పెద్ద విశ్వాలయం. కాబట్టి ఏమి ఇవ్వనట్టుగా ఉంటే వాడిని ఎందుకు నమ్ముతాం? లాభం వస్తుంది, కలిసి వస్తుంది, సెటిల్ అయిపోతావు, కాబట్టి నమ్ము, మొక్కు. అదే కదా వాడు మోసాలు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఏదైనా తోటలో ఒక సాతాను వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు, నోటి దగ్గర కూడి తీసేస్తే వీడు మోసగాడని అర్థమవుతుంది. వాడు అలాంటి వాడు కాదు, అన్నీ తింటున్నావు, ఇది ఒక్కటి తినకుండా ఉంటే ఎట్లా బుజ్జు కన్నా, ఇది ఒక్కటి తింటే ఏమవుతుంది అంటే మీరు దేవతలు అవుతారు. దేవుడు తినొద్దు అన్నాడు కదా, తింటే చచ్చిపోతారు అన్నాడు కదా, అబ్బే నువ్వు చావనే చావు. తింటే ఏమవుతారు, దేవతలు అవుతారు. ఇన్ని ఉన్నాయి కదా తినడానికి, ఆ పనికి మారింది మాకెందుకులే అన్నట్టు అనిపించలేదు వాళ్ళకి. ఎప్పుడైతే వాడు వచ్చి తింటావా అనగానే కళ్ళు ఎలా పనిచేసాయో వాక్యం ఒక మాట ఉంది, ఆదికాండం 3వ అధ్యాయంలో కళ్ళు ఎలా పనిచేసాయో వాక్యం ఎలా మాట్లాడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అప్ప తెలివితేటలకు కొద్దువే లేదు, చావు తెలివితేటలు, పాడు చేసే తెలివితేటలో వాడి నిష్ణాతుడు, యుక్తి గలదై ఉంది. ఏం చేశాడు? 5, మీరు వాడిని తిను దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు. 6వ వచనంలో చూపు మారిపోయింది, స్త్రీ ఆ వృక్షాన్ని చూస్తే ఆహారానికి మంచిది. అప్ప తినాలనిపించిందట, నోట్లో లాలాజలం ఊరిందట, ఎంత బాగుంటుందో అనిపించిందట వాడు మాట్లాడితే. వివేకమిచ్చు రమ్యమైనది, తింటే ఎంత జ్ఞానం వస్తుందో అనిపించిందట. ఆహారానికి మంచిది, వివేకమిచ్చి రమ్యమైనది, మధ్యలో ఇంకొక మాట, కన్నులకు అందమైనది,
అప్పటిదాకా నిగనగలాడలేదు. వాడు చెప్పిన తర్వాత మాత్రం ఎంత కలర్ఫుల్ గా కనిపించిందో ఆ ఫ్రూట్. వాడు మోసం ఏంటంటే చెయ్యరానివి చేయిపిస్తాడు, చేసేటట్లుగా చేస్తాడు, నమ్మగలుగుతాడు, అబద్ధాలు చెప్తాడు, మోసపుచ్చుతాడు, గొంతుకొస్తాడు. అది వాడి కోసం బైబుల్ చెప్తున్న మాట. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు లోకాసువార్త 4వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు, నువ్వు లోకాన్ని రక్షించడానికి వచ్చావు కదా, నేనిస్తాను. నీకేం కావాలి, లోకం కావాలి కదా, నేనిస్తాను. నాది నాది, నేనే ఇస్తాను. నువ్వేం చేస్తావంటే మొక్కు, ఆరాధించు, పూజించు, సేవించు. నేను మొక్కను, నీ దేవుడైన ప్రభువుకు తప్ప ఆయనకు మాత్రమే మొక్కాలి. నీ ప్రభు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. ఒకటి మొక్కుతావా, ఇస్తానన్నాడు, ఇస్తాడు లేదు తర్వాత విషయం, కానీ మరి మొక్కకపోతే ఏం చేస్తాడు, చంపేస్తాను, ప్రాణం తీస్తాను. మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏం బుద్ధి పుట్టిందో తెలియదు, నెబుకద్నెజరు ఇలాగా శాసించాడు, నేను దూరాన్ మైదానంలో దేవతా ప్రతిమ నిలబెడుతున్నా, మామూలు ప్రతిమ కాదు, బంగారు మయం, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, మొత్తం బంగారమే, మొత్తం బంగారమే. నేను మామూలు బ్యాండ్ పాటిని పెట్టినా, వీణ, విపంచిక, సింఫోనియా, సకల విధ వాయిద్యాలు, పండితులు అందరూ వచ్చి వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ ఏం చేయాలంటే సాగిలపడి మొక్కాలి, సాగిలపడి మొక్కాలి. మొక్కేటట్లుగా కనబడుతుంది, మొక్కాల్సిన కఠినమైన పరిస్థితులు వస్తున్నాయి, మొక్కాలి, అందరూ మొక్కాలి. పొర్రపాటున ఎవడైనా నేను మొక్కను అంటే మాత్రం మండుతున్న అగ్నిగుండంలో బ్రతికుండగానే పడేస్తాను. ఇది నా మాట, ఇది నెబుకద్నెజర్ మాట, నా మాట కాదనేవాడు ఎవడూ లేడు. అది నాకనిపించింది. నెబుకద్నెజర్కి ఎందుకు అంత బాధ వచ్చేసింది, ఇంత బంగారం పోసేసాడు, అంత పెద్ద బంగారం విగ్రహం నిలబెట్టి ఇచ్చేసాడు, మొక్కాలి అంటాడు, మొక్కకపోతే చంపేస్తాను అన్నాడు. ఎవడు పెట్టాడు రా నీకోండి, ఎవడు పెడతాడు వీడే, నాకు మొక్కు. మనం పోరాడినది ఎవరితోటి, ప్రస్తుత లోకనాదులు, అంధకార సంబంధులకు లోకనాదులు, ప్రధానులు. కాబట్టి వాడు మనల్ని నమ్మించడానికి మన ముందుకు తీసుకొచ్చే మెంబర్స్ సాదాసీదావాలు కారు. ధనవంతులందరూ వస్తారు, ఇదిగో డబ్బు సంపాదించుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది, అదేం తప్పుడు మాట, ఎంత మంచి మాట. వాళ్ళు మార్గదర్శులు, వాళ్ళు తెలివైన వాళ్ళు. నీ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టు, రూపాయి 10 రూపాయలు ఎట్లా అవుతుంది చెప్తారు, నువ్వు షేర్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు చెప్తారు, నువ్వు యూట్యూబ్లో డబ్బులు ఎట్లా సంపాదించి చెప్తారు, నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ ఎట్లా ఎగ్జామ్స్ రాయి చెప్తారు. అన్ని మంచి మాటలే, పాడు చేసే మాటలు ఏం కాదుగా, మంచి మాటలే, మంచి మాటలే. నిజంగా బైబిల్ అర్థమవుతారండి, అరే ఇది కూడా వాడుకుంటున్నావరా, దీన్ని కూడా వాడుకుంటున్నావా, మమ్మల్ని నాశనం చేయడానికి దేన్ని మాత్రను పక్కన పెట్టావు. నెబుకద్నెజరు వాడుకున్నాడు. 6వ అధ్యాయంలో దర్యావేషు దగ్గరికి ఆ చుట్టుపక్కల వచ్చారు, రాజా 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 మీరు ఒక శాసనం చేయాలి. ఏం బాబు ఏం శాసనం, 30 రోజులు రాజు దగ్గర తప్ప ఎవరు ప్రార్థన చేయకూడదు, ఏదైనా ఉంటే రాజుకు వచ్చి చెప్పాలి, చెయ్యండి అన్నారు. పార్శిక శాసనం ఎట్లాంటిది అంటే రాజు కూడా మార్చలేడు, సరే చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ చేసిన తర్వాత ఎవడైనా ప్రార్థన చేస్తే ఏం చేయాలి, బతుకుండగానే సింహాల గుహలో వేసేయాలి. ప్రార్థన చేసుకుంటే సింహాల గుహలో వేయడం ఏంటి, ప్రార్థన చేయకుండా ఉంటే ప్రాణాలు ఉంటారు, ప్రార్థన చేసుకుంటే ప్రాణాలు పోతాయి. ఇది ఎక్కడ శాసనం, ఇదేం పాడుబుద్ధి, ఎక్కడి నుంచి వచ్చింది, వాడు తీసుకొచ్చే చెత్తలు. మామూలుడు కాదు, మామూలు వాళ్ళు వాడుకోడు, చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కాబట్టి పిల్లరా, విగ్రహారాధన అన్న ఈ మాట దగ్గర ఆరాధన, మనం అందరం ఈ కాన్ఫరెన్స్ లోకి వచ్చింది ఎందుకోసం అంటే ఆరాధించడానికి వచ్చాం. ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చాం, ఈ త్రియేక దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఈ సజీవ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఈ లోకనాథుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఈ రక్షకుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఇంతకు ముందు ఏం చేసాం? ఇంతకు ముందు ఆయన్ని కాకుండా వేరొకరిని ఆరాధించాం. ఎవరు వాళ్ళు? ఎవరిని ఆరాధించాం? మా అమ్మ ఎవరిని చెప్పిందో, మా నాన్న ఎవరిని చెప్పాడో, మా తాత ముత్తాతలు ఎవరిని ఆరాధించారో వాళ్ళని ఆరాధించాం. ఈరోజు ఎందుకు వదిలేసా వాళ్ళని? ఎందుకు వదిలేశానంటే వాళ్ళ దేవుళ్ళు గారు, ఈయన దేవుడు. సువార్త నీకు అర్థమైంది, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, అబద్ధమైన దేవుణ్ణి వదిలేసావు. చాలా బాగుంది. నా ప్రశ్న ఏంటంటే, అంత సులువుగా సాతాన్ చేతులని బయటకు వచ్చేస్తామా? గోడ మీద ఉన్న పటాలన్నీ తీసేశారు, పూజ గదిలో ఉన్న విగ్రహాలన్నీ తీసేశారు. మేము విగ్రహారాధన మానేశాము. ఒకప్పుడు విగ్రహారాధకులం, చాలా సంతోషం. అయిపోయిందా? బైబిల్ ఏమంటుందంటే, వాడు మోసగాడు. వాడు ఎట్లా అంత సులువుగా మనం వదిలేస్తాడు? వదులుకోడు. ఏం చేస్తాడంటే, వాడు మనం ఏ ఫేజ్ లోకి వెళ్తామో, లేకపోతే ఏ జనరేషన్ లోకి అప్గ్రేడ్ అవుతామో, 4G నా 5G నా ఏ జీలోకి వెళ్తే ఆ జీలోకి ఆ గాడ్ వస్తాడు. నువ్వు ఏ జనరేషన్కి వెళ్తే ఆ జనరేషన్ తగ్గట్టుగా గాడ్ వస్తాడు, వాడు రూపం మార్చుకుంటాడు. అదండి బైబిల్ చెప్పిన సత్యం. కాబట్టి వాడు ఎలాగ మారుతాడు, ఎలాగొస్తాడు, ఎక్కడికి వస్తాడు అన్న విషయాలు అర్థం కావడానికి నేను ఆధునిక దేవతలు, ఆధునిక రూపాలు, వాడి రూపాలు ఆధునికంగా ఎట్లా ఉంటాయి చెప్పడానికి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వెళ్దాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ధ్యానం చేద్దాం. అసలు వీడు ఎట్లా పుట్టాడు? వీడికి ఏం కావాలి? వీడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? వాడు ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అర్థమైతే మనం వాడిని పట్టుకోవచ్చు. వాడికి ఏం కావాలి అర్థం చేసుకోవచ్చు, రైట్? మనం ఉన్న ఈ ప్యాసేజ్ లో నుంచే కొన్ని మాటలు చదవాలి. మొదటి మాట ఇప్పుడు ఆల్రెడీ మనం చదివాం, నేను నా ప్రజెంటేషన్ లో సెకండ్ పాయింట్, వాడికి నువ్వు ఆరాధించడం కావాలి. ఇంకేం వద్దు. వాడికి నువ్వు ఆరాధించడం కావాలి, ఇంకేం వద్దు. నాకు మొక్కాలి. నేను ఎట్లా నీకు మొక్కుతాను, నువ్వు దెయ్యం గాడు కదా అని మనం అంటామని వాడు ఏం చేశాడు? అబ్బే, నేనెందుకు దెయ్యాన్ని అయ్యా, నువ్వు బలవన్నా. నేను దెయ్యాలు కాదు. రెండవ అధ్యాయం నాలుగవ వచనం చదువుదామండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటిని ఎదిరించేవాడు, దానంతటి కంటే వాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు, నేనే గొప్ప దేవుడిని అంటాడు. ఏది దేవుడో, ఎవరు దేవుడో, ఎవరు ఈ సృష్టి అంతటిని చేశారో, ఎవరు సార్వభౌముడో, ఆ దేవుడితో పోల్చుకొని అబ్బే నేను ఆయన కంటే గొప్పవాడిని అంటాడట. ఆయన అసలుకి మంచివాడు కాదు, బో కఠినాత్ముడు, చాలా కష్టమైనతో అంటాడట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవునినని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చునును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. అది మోసం. వాడి దెయ్యంలాగొస్తే మనం మోసపోము, వాడి దేవుడిలాగొస్తే ఖచ్చితంగా మోసపోతాం. ఆరాధన కోరుకున్నవాడు ఏంటి నాకు లాభం ఏంటి నిన్ను ఆరాధిస్తే అన్నమాట దగ్గర కోరుకో, ఏం కావాలో కోరుకో ఇస్తాను. అది వాడిస్తున్న భరోసా, ఏం కావాలో కోరుకో ఇస్తాను, అది వాడు మనకి ఇస్తున్న భరోసా. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, ట్రై చేసి చూడు, ట్రై చేసి చూడు, మేలు జరుగుతుంది అంటారట. లూకా సువార్త 4:3 వాడికి ఇంకేం కావాలి? మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి, మన ఆరాధన కావాలి, మనం మొక్కాలి, మనం పూజించాలి, నువ్వే నా దేవుడు అని చెప్పి సాతాన్ తానాలి, అది వాడికి కావాలి. ఇంకేం కావాలి? 3వ వచనం, లూకా సువార్త 4:3 అపవాది, నువ్వు దేవుడు కుమారుడవైతే రొట్టె ఎగునట్లుగా ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. ఏం కావాలట? నువ్వు దేవుడు కుమారుడు అని అంటాడు, కానీ వాస్తవానికి ఎవరి మాట వినాలట? నేను చెప్పిన మాట విను, కడుపు కాల్చుకుంటావు ఎందుకు? 4 రోజులు ఉపవాసం ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, కాబట్టి తిను. ఏదేం తోటలోకి వచ్చేవన్నాడు? తిను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవన్నాడు? తిను. వాడు మనల్ని పస్తులు పెట్టడు, పేకల దాకా తాపిస్తాడు, మంచి మటన్ బిర్యానీ పెడతాడు, ముక్కలు పెడతాడు. వాడు పెట్టకపోతే మనకు అర్థమవుతుంది, అమ్మో వీడు మనం చంపేస్తున్నాడని. అబ్బే అబ్బే, అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మరి ఏం కావాలి నీకు? నా మాట విను, నాతో ఉంటే నీకు రోజూ పార్టీని, నా మాట విను. ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే మనం రెండు చేతులు జోడిస్తే కాదు, మాట వినాలి, చెప్పింది చెయ్యాలి, చెప్పు చేతుల్లో ఉండాలి, చెప్పినట్టుగా నడుచుకోవాలి. అది వాడికి కావాలండి. ఒకటి ఆరాధన కావాలి, మనం ఆరాధించడం కావాలి. 2, మాట వినడం కావాలి. మొదటి పాయింట్, వాడు ఎక్కడ పుట్టాడు, వాడికి ఏం కావాలి, వాడు అసలు ఎట్లా స్టార్ట్ అయ్యాడు అన్నది యెషయా గ్రంథం మనకు తెలుసు. చదువుదాం యెషయా గ్రంథం 14:13-14 ఏమని రాయబడింది అంటే, దేవుడు స్థానం కావాలి. దేవుణ్ణి అందరూ ఆరాధిస్తున్నారు, హీజు వర్తి, ఆయన యోగ్యుడు, ఆరాధన అర్హుడు, ఆయనే సమస్తాన్ని కలుగజేశాడు, మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి, బాగుంది. కానీ వీడు ఎలాంటి వాడంటే, నాకు ఆ స్థానం కావాలి, దేవుని స్థానం నాకు కావాలి. 14:13, నేను ఆకాశానికి ఎక్కిపోవాలి, నేను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని పెంచుకోవాలి, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చోవాలి, మేఘమండలం మీదకి ఎక్కాలి. 14, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటావు కదా, అక్కడ వాడు ప్రారంభమయ్యాడు. ఆయన దేవుడు, నేను దేవదూతని, ఆయన అన్నీ చేశాడు, నేను కూడా ఆయన చేత చేయబడ్డాను, అన్ని ఆయన ద్వారా కలిగాయి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి, ఆయన హెచ్చించబడాలి, నేను ఆయన బట్టి ఆనందించాలి అనుకున్నంతసేపు వాడు మంచోడే, అనుకున్నంతసేపు వాడు మంచోడే. ఎక్కడ వాడు పుట్టాడంటే, ఎలా వాడు ప్రారంభించబడ్డాడంటే, నేను దేవుణ్ణి అయిపోవాలి ఆ అభిప్రాయంతో వాడు పుట్టాడు. అక్కడ వాడు సాతానికి నెట్టవేయబడ్డాడు. ఇప్పుడు భూమి మీద వాడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను దేవుణ్ణి అయిపోవాలి, మనుషులందరూ నన్ను మొక్కాలి, మనుషులందరూ నన్ను ఆరాధించాలి, మనుషులందరూ నా మాట వినాలి. అర్థం ఏంటంటే, నన్ను ప్రేమించాలి, వాడిని ప్రేమించాలి, అది వాడు కావాల్సింది. వాడు మెయిన్ ఆబ్జెక్టివ్ అదే. వాడికి నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీకు బదులిస్తాడు, నీకు బదులిస్తాడు. వాడికి నీ హృదయం కావాలి, నీ సమయం కావాలి. దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన స్థానం వాడికి ఇచ్చేయాలి. ప్రతిగా నీకు ఏమేమన్నా ఇస్తానంటున్నాడు, ఇస్తాడా లేదా అన్న విషయం పక్కన పెడితే, వాడి స్వభావం మాత్రం ఉపకారం కాదు, అపకారం. వాడి కషాయవాడు. యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం 44 వచనం. వాడు అబద్ధికుడు, వాడు చెప్పినవన్నీ అబద్ధాలే అంటాడంతే. ఇస్తాడా నువ్వు నమ్ముతో ముంచేస్తాడు. ఏం చేశాడు? ఏదైనా తోటలోకి వచ్చి మేలు చేశాడా? సర్వనాశనం చేశాడు కదా, మానవ లోకాన్ని పాడు చేశాడు కదా, లోకాన్ని అడవిగా మార్చేవాడు. యెషయాగ్రంథం 14 ఉన్నాం కదా, చదువుతా. వాడు ఏం చేస్తాడు, వాడి ఆబ్జెక్టివ్ ఏంటి? యెషయాగ్రంథం 14 అధ్యాయము, యెషయాగ్రంథం 14 అధ్యాయంలో వాడు ఏం చేస్తాడట? 16-17 వచనాలు, 16-17 వచనాలు. వాడు ఏం చేస్తాడట? 16-17 చివరి ఉన్నమాట, నిన్ను చూచువారును నిదానించి చూచుచు ఇట్లు తలపోదురు, భూమిని కంపింపచేసి రాజ్యమును వణికింపచేసిన వణికించిన వాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణాలను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలానికి పోనీయిన వాడు ఇతడేనా? అవును, ఎడారిగా మార్చేవాడు, అడవిగా మార్చేవాడు, లోకాన్ని ఎండిపో చేసేవాడు, చెరలోకి తీసుకెళ్లిపోయేవాడు, అబద్ధకుడు, మోసగాడు. యోహాను 8:44 వాడు హంతకుడు, ఆది నుంచి వాడు హంతకుడు, వాడు ఆది నుంచి హంతకుడు, అట్లా పుట్టాడు వాడు. దేవుడికి ఏం కావాలి? దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండం 6:5 దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, ఏమి వద్దు, దేవుడికి కావలసింది నీ హృదయం. ఓ ఇశ్రాయేల్ విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అద్వితీయుడు. ఆయన వంటి వాడు ఎవడూ లేడు, ఆయనకి సాటి అయిన వాడు ఎవడూ లేడు. అన్ని విషయాల్లో ఆయనకి ఆయనే సాటి. ద్వితీయుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అద్వితీయుడగు యెహోవా. 5 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటంటే, 6 నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. మాటలు తెలుసుకోవాలి, మాట వినాలి, మాట గైకోనాలి, మాట ప్రకారంగా జీవించాలి. దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ గాడ్, ఐ లవ్ జీజస్ పనికి మన మాటలు. అర్థం ఏంటంటే, ప్రేమించడం అంటే మాట వినాలి, చెప్పింది చెయ్యాలి, చెప్పినట్టుగా నడుచుకోవాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి, బైబిల్ని చదవాలి. దేవుడికి ఏం కావాలో బైబిల్ చెప్తుంది, దేవుడికి ఏం వద్దో బైబిల్ చెప్తుంది, ఏమి నచ్చుతుందో బైబిల్ చెప్తుంది, ఏమి నచ్చదో బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించటం, పూర్ణ హృదయంతో ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పింది హృదయపూర్వకంగా చేయాలి, ఆయన మాటలు హృదయపూర్వకంగా కైకొనాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. 6 నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడుండాలి, ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. దేవుడు మన నుంచి ప్రేమను కోరుకుంటున్నాడు, ఆరాధన కోరుకుంటున్నాడు, అంటే ఆయన చెప్పినట్టుగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఎలా జీవించాలి? శాంపుల్ మనకు తెలుసు, 10 10 10 ఏం చెప్తున్నాయంటే, నీకు వేరే దేవుడు ఉండకూడదు, నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఎందుకు ఇది చేయాలి? ఆయన చెప్పాడు, రాసి ఇచ్చాడు, మోషేకి రాసి ఇచ్చాడు, చెయ్యి, చెప్పింది చెయ్యి. అంటే దేవుణ్ణి ప్రేమించడం. మొదటి 4 దేవుడు దేవుణ్ణి ప్రేమించడానికి అవి చేయాలట. తర్వాత 6 మనిషిని ప్రేమించేవి, వ్యభిచరించొద్దు, దొంగత అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దొంగలు వద్దు, తల్లిదండ్రులు సన్మానించండి, పొరుగు వాడిని దేన్ని ఆశించొద్దు. ఇవేంటి? మనిషిని ప్రేమించడం, ఆయన చెప్పాడు చేయడం. నేనేమంటానంటే దేవుణ్ణి ప్రేమించటం అన్న మాటకి మన నడవడికి చాలా రిలేషన్ ఉంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తప్పులు చేస్తా ఉంటే, పాపాలు చేస్తా ఉంటే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటే దేవుని ప్రేమిస్తున్నట్ట నో, వేషధారి, వేషధారి. దేవుని కోరిక ఏంటంటే దేవుని ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని అలాగై కొనాలి. దేవుడు కోరుకుంటుంది ఇది, దేవుడు కోరుకుంటుంది ఇది. సాతానికి ఏం కావాలి? సేమ్ సేమ్ డిటో, డూప్లికేట్. దేవుడికి ఏం కావాలో నాకు అదే కావాలి. దేవుడు మనుషుల ఆరాధన కోరుకుంటున్నాడు, నేను అదే కోరుకుంటున్నాను. దేవుడు మనుషులందరూ ఆయన మాట వినాలనుకుంటున్నాడు, నేను అదే అనుకుంటున్నాను. డూప్లికేట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అదే. యేసయ్య ఏం చెప్పాడు భూమి మీదకి వచ్చి? ఏం చెప్పాడు భూమి మీదకి వచ్చి? లూకా సువార్త 10:27 మూడు సువార్తలో ఉన్న మూలమైన వాక్య భాగం ఏం చేయాలట? నీవు ఈ సందర్భాలు చదివితే ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏది? అది ప్రశ్న. అయ్యా ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనవి ఏంటో చెప్పండి, అవి ఏం చేస్తారని చెప్పి అడిగారు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడున్నాడు లూకా సువార్త 10:27 ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగాడు. చెప్తున్నాడు ఆయన, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవున్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి, ఇది దాని వంటిదే. ఇక్కడ నేను తెలుసు మనకి ఈ మాట నీకు అర్థం కావడానికి నేను హైలైట్ చేశాను, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ హైలైట్ చేశాను. You shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength. నాలుగు విషయాలు, heart, soul, mind and strength. హృదయం, ఆత్మ, వివేకం, బలం. ఎంత పూర్ణంగా అంటే ఎంత? 100%, 10% కాదు. మత్తయి సువార్త 22:36-40 ఇదే కాంటెక్స్ట్ లో ప్రభు ఇలా అన్నాడు, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి, ప్రవక్తల గ్రంథాలకన్నిటికి, బోధలకని. ధర్మశాస్త్రం అంటే ఆది కాలం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. ప్రవక్తల గ్రంథాలు అంటే మిగతావన్నీ ప్రవక్తల గ్రంథాలు. ఎంటర్ ఓల్డ్ టెస్టమెంట్ అంతటికి ఈ రెండు ఆధారం, ఈ రెండు ఆజ్ఞలు ఆధారం. 10 కమాండ్మెంట్స్ ను 2 మాటల్లో చెప్పమంటే దేవుని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. మొత్తం ఓల్డ్ టెస్టమెంట్ అంతటిని కలిపి 2 మాటల్లో చెప్పమంటే ఇదిగో దేవుని ప్రేమించు, మనిషిని ప్రేమించు. ఎలా ప్రేమించాలి? విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అది యేసయ్య బోధలు. ఓకే, దేవుడికి ఏం కావాలో అర్థమైంది, సాతానికి ఏం కావాలో కూడా అర్థమైంది. సరే, దేవుడు గెలిచాడా సాతాను గెలిచాడా? దేవుడు గెలిచాడా సాతాను గెలిచాడా? మనం దేవుని గెలిపిస్తున్నావా సాతాను గెలిపిస్తున్నావా? వాడు ఏ రూపంలోకి వచ్చాడంటే, డబ్బును వాడుకుంటున్నాడు, ధనం దైవం. బైబిల్ చెప్పిందండి, మీకేమైనా కొంచెం ఆలోచించగలిగితే అర్థమవుతుంది. నేను ఈ మాటలు చెప్పడానికి భయపడతా ఉన్నా, తప్పదు చెప్పాల్సిందే. సంఘాల్లో చెప్తే బాగుండేది చెప్పట్లా, ఉద్యోగస్తులు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు, బైబిల్ ఎరిగిన వారు, బైబిల్ చేతిలో ఉంది, చదువుదాం, అర్థం చేసుకుందాం. బైబిల్ ఏమంటుందంటే మత్తయి సువార్త 6:24 ప్రకారంగా సిరి యజమానిగా మారాడు. ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండకూడదు అన్నాడు. దేవుడు సిరి, దేవుడితో సమ ఉజ్జి సిరి, దేవుడితో సమానంగా సిరి మారిపోయాడు. భక్తి చేసేది కూడా డబ్బు కోసమే, దేవుణ్ణి ఆరాధించేది కూడా డబ్బు కోసమే, చదివేది డబ్బు కోసమే, ఉద్యోగాలు డబ్బు కోసమే, ప్రేమించేది డబ్బునే, దాచుకునేది డబ్బునే. నేను ఈ వాక్యం దగ్గర నువ్వు భలే ఉన్నావు ప్రభువా, మొత్తం హార్ట్ అంతా నీకు ఇచ్చేయమంటున్నావు, సోల్ అంతా నీకు ఇచ్చేయమంటున్నావు, మైండ్ అంతా నీకు ఇచ్చేయమంటున్నావు, ఆ స్ట్రెంగ్త్ బలము తర్వాత టాలెంట్స్ అన్ని నీకు ఇచ్చేయమంటున్నావు. అరే ఘోరం కష్టం మాకు అట్లాగా నేను అనుకున్నాను. సరేరా అక్కడ ఏం చేస్తావంటే నన్ను వీసేసి డబ్బును పెట్టి చదువు అన్నాడు ఆయన. డబ్బును పెట్టి చదువుదాం. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ డబ్బును ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ, అక్కర్లేదు. మీరు చెప్పకపోయినా మేము అదే ట్రాక్ లో ఉన్నాం, ఆల్రెడీ ప్రేమిస్తున్నాం, ఉన్నవాటన్నిటిని ప్రేమిస్తున్నాం. ఇంకా మాకు సరిపోలేదు, మాకింకా కావాలి, ఎంత ఇస్తే అంత మేము దాచేసుకుంటాము, ఎంత ఇస్తే అంత మాకు వద్దులేండి, మేమేం చేసుకుంటామండి అనము, మొత్తం తీసేసుకుంటాం, ఇవ్వడమే తరువాయి, అంత ప్రేమ ఉంది మాకు, అంత ఉంది లోకం. ప్రియ సంగమా, మీరేమంటున్నా తెలియదు గాని, మీరేమంటున్నా తెలియదు గాని, దేవుడేమో పూర్ణ హృదయంతో ప్రేమించన్నాడు. దేవుడు ఏం చెప్తే వాడు అదే కోరుకుంటాడు కదా. వాడు ఏం చేశాడు, సరే నువ్వు ప్రేమించే రూపంలోకి వస్తాను. ఏ రూపం? డబ్బు రూపం, డబ్బు రూపం, డబ్బు రూపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో విగ్రహారాధకుడైన లోభి అని రాయబడింది. విగ్రహారాధకుడైన లోభి అని రాయబడింది. కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష అను విగ్రహారాధన అని రాయబడింది. ధనం విగ్రహం అని బైబిల్ మాట్లాడుతుంది. నేనంటాను అసలు 10 కమాండ్మెంట్స్ లో మొదటి ఆజ్ఞ అదే, పైన ఆకాశం ఉంది గాని కింద భూమి ఉంది గాని భూమి కింద నేల ఉంది గాని దేని రూపాన్ని చేసుకోకూడదు, సాగిలి పడకూడదు, పూజింపకూడదు. ఈరోజు మనం చేయట్లేదా అంటే అవును, ఒక రూపం వచ్చింది, మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్. చాలా మతాల్లో టిబెట్ లో 5 జంబూల 5గురిని ఆరాధిస్తారు. రూపాలు 5 రూపాయలు డబ్బులిచ్చే రూపాలే. గ్రీకు పురాణాల్లో రోమా దేవతల్లో కూడా ప్లూటో అంటే మనకు తెలిసిన ప్లూటో కాదు, దేవుడి పేరు ప్లూటో. చైనా వాళ్ళు సాన్ సెంహ్యా, డబ్బిచ్చే దేవుడు, కుబేరుడు, లక్ష్మీదేవి. దేవుడుగా డబ్బుని ఆరాధిస్తున్నారు. రెండో మాట చదువుల దేవత, చదువుల దేవుడు, చదువుల దేవుడు. ఎంత బాగా ఆరాధిస్తున్నావంటే ఒకరోజు పొరపాటు కూతురు కాని కొడుకు కాని స్కూల్కి వెళ్ళడము కాలేజీకి వెళ్ళడం ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుంటే అమ్మకెంత బాధో, నాన్నకెంత బాధో. యావే స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళిపోయాడు, ఉదయం లేచి రెడీ వెళ్ళిపోయాడు, చాలా సంతోషం. దేనికి వెళ్ళాడు? సరస్వతిని ఆరాధించడానికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాల వయసులో చెవి మెలిపెట్టి, చెవి పట్టుకొని చాక్లెట్ నోట్లో పెట్టి, బుగ్గను ముద్దు పెట్టి, కొడకా రారా ఎక్కడికి నానా ఎక్కడికి, నీకు దేవతను పరిచయం చేస్తాను. ఎంత మంచి దేవత అంటే నీ భవిష్యత్ అంతా మార్చేస్తుంది, నీ భవిష్యత్ అంతా మార్చేస్తుంది, నువ్వు పెద్దోడు అయిపోతావు. కాబట్టి చాలా సిన్సియర్గా నువ్వు వర్షిప్ చేయాలి, చాలా సిన్సియర్గా నువ్వు చదవాలి. నేను ఎంత చదువుతానంటే అంత చదివిస్తాను. చదువుల దేవత ఎలా చదువుతారంటే వారంలో 6 రోజులు, రోజుకి 8 గంటలు, పుస్తకాల పురుగులు, 90 మార్కులు వచ్చాయన్నా, 100 మార్కులు రాలేదన్నా, 100 మార్కులు వచ్చేలా ప్రార్థన చేయండిన్నా, ర్యాంక్ వచ్చింది కానీ 500లో వచ్చిందన్నా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, చాలా సంతోషం. బాగా ఆరాధిస్తున్నావు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, హోల్ అండ్ సోల్ కంప్లీట్ గా. ఎంత డెడికేషన్, డెడికేషన్ అండ్ డివోషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. తప్ప తప్ప అంటే నన్ను ఏం చెప్పేది ఏముంది, అలా వాక్యాలు రాశాను చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు ఆయన, 20వ వచనం చివరి మాట, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానం వెర్రితనం అన్నమాట. ఇందాక అలా యూత్ మధ్య పరిచర్య ప్రారంభిద్దాం అనుకున్నారు కదా, చెప్పనా అండి, యూత్ ఎందుకు దేవుడికి దూరం అయిపోయారంటే ఆల్రెడీ వెర్రితనం బాగా తలకెక్కేసింది. అమ్మను మోసం చేస్తారు, నాన్న మోసం చేస్తారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఒరే చిన్నప్పటి నుంచి ఎంత అపురూపంగా పెంచాను, నువ్వేంటి ఎట్లా తయారావంటే, ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్న దేవత అలాంటి దేవత సరస్వతిని ఆరాధిస్తున్నాడు. దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాని దేవుడు. టైం అంతా, ఎనర్జీ అంతా, ఎనర్జీ అంతా దానికోసమే. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మళ్ళా ఇల్లు బాగా రాయాలి, మంచి మార్కులు రావాలి. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం, వెర్రితనం. పైగా ఇదెంత పెద్ద మోసమో, పిల్లలు ఎగ్జామ్స్ కి వెళ్తున్నారండి, ప్రార్థన చేయండి. నాలాంటి సిగ్గులు అనుడు ప్రార్థన చేస్తాడు. అమ్మా బైబిల్ చదువుతున్నారా, మందిరానికి వెళ్తున్నారా, యవనస్తులు బైబిల్ స్టడీకి వెళ్తున్నారా, ఇవి అడిగే పని కూడా లేదు. 2025లో ఒకటే ఎజెండా పెట్టుకున్నాం, ఇక తప్పదు చెప్పాల్సిందే. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, హృదయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని దేవునికి ఇవ్వట్లా, దేవునికి ఇవ్వట్లా. పేరేమో దేవుడి పేరు, పేరేమో దేవుడి పేరు, ఆరాధించి దేవుడు కాని దేవుణ్ణి, దేవుడు కాని దేవుణ్ణి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, ఏమనుంది, మీలో ఎవడికైనా జ్ఞానం కొద్దుగా ఉందా, వాడు దేవుణ్ణి అడగాలి, దేవుడు సమృద్ధిగా ఇచ్చేస్తాడు, ధారాళంగా ఇచ్చేస్తాడు. ఏ జ్ఞానం, వెర్రి జ్ఞానమా, పిచ్చి జ్ఞానమా, లోక జ్ఞానమా, పుస్తకాల జ్ఞానమా, ఎవడు చెప్పాడు, ఎవడు చెప్పాడు? వెర్రి జ్ఞానం అని చెప్తే అది దేవుడు ధారాళంగా ఎందుకు ఇస్తాడు? ఏ క్లాస్ పిచ్చోడి చేస్తాడా దేవుడు? మరి ఏ జ్ఞానం? 3వ అధ్యాయంలో క్లారిటీ ఉంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక, పైనుంచి వచ్చే జ్ఞానం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడిచ్చే జ్ఞానం, యెహోవయందుల భయభక్తులే జ్ఞానం, చెడుతనాన్ని విడిచిపెట్టడమే వివేకం. అది వేరు ఇది వేరు. ట్రై చేయండి, మీ పిల్లలు దేవుడి దగ్గరికి వస్తారేమో, రారో. ఎందుకు వస్తారో, దెయ్యం వాటికిస్తుంది, దెయ్య జ్ఞానం వాటికిస్తుంది. ఇక్కడ అంటున్నాడు 15వ వచనంలో, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఎంప్టీ మైండ్ ఈజ్ డెన్ ఆఫ్ డెవిల్ అన్నారు ఎవరో. అబ్బే, ఎంప్టీ మైండ్ ఈజ్ డెన్ ఆఫ్ డెవిల్ కాదు. ఎంప్టీ మైండ్ ఏం చేశామంటే, చిన్నపిల్లలు తీసుకొచ్చి ఆ క్యాప్ పైన స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి మామూలుగా పంపింగ్ కాదు, ఎల్కేజీ, యూకేజీ, 3కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఆల్ దట్ టైం స్టడీ, 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 స్టడీ. వాడు ఇంక తర్వాత వచ్చిన తర్వాత దేవుడు లేడు, నేను నమ్మను, నాకు వద్దు, నాకు డబ్బే కావాలి, నాకు ఉద్యోగమే కావాలి, నా ఇష్టం, అమ్మ లేదు, నాన్న లేదు, ఇంకేమి లేదు. స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు పడుతున్నాయి, కాలేజీల్లో డ్రగ్స్ వస్తున్నాయి, పెళ్లికి ముందే చేయరాని తప్పులన్నీ చేస్తున్నారు, గర్భవతులు అవుతున్నారు, అదేంటి, బాగా చదువుకున్నారు కదా, చదువు సంస్కారం ఇవ్వాలిగా. ఎవడు చెప్పాడు చదువు సంస్కారం ఇస్తుందని? ఎవడు చెప్పాడు? బైబిల్ అంటుంది వెర్రి. క్రైస్తవ తల్లిదండ్రులుగా దేవుని వాక్యంలో పిల్లల్ని పెంచకపోతే నిజంగా నష్టపోతారు, నిజంగా నష్టపోతారు. వీ హ్యావ్ టు మెయింటైన్ బ్యాలెన్స్. అవసరమే, చదువులు అవసరమే, ఉద్యోగాలు అవసరమే, డబ్బు అవసరమే, కానీ సెంటర్ పాయింట్ లో ఉండకూడదు. అది జీవితానికి కేంద్రం కాకూడదు. అది జీవితానికి కేంద్రంగా దేవుడు ఉండాలి. జీవితానికి కేంద్రంగా దేవుడు ఉండాలి. చదువుల దేవత, ఇంకొక దేవత ఉందండి, పని దేవత, జాబ్. డూ యువర్ జాబ్ విత్ ఆల్ డెడికేషన్ అండ్ డివోషన్. ఎంత బాగా దండం పెడుతున్నాడు, మనం అందరం అంతేగా. అరే నీకు ఉద్యోగం వచ్చిందిరా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేయాలి. నేను వెళ్ళను అంటాడా? భలే ఉన్నా, బెంగళూరు ఏంటి, ఒరిసాకు వచ్చినా వెళ్తాను, అండమాన్లో వచ్చినా వెళ్తాను, ఎక్కడికి వచ్చినా వెళ్తాను. ఎందుకు? నా దేవుడు, నా దేవుడు. నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిసిన, చిన్నప్పటి నుంచి చదివింది ఏం కోసం? ఆ దేవుడి కోసమే. ఏం చేయమంటే చేస్తాను, ఏం చేయమంటే చేస్తాను. రోజుకి ఎన్ని గంటలు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను, ఏం చెప్తే చేస్తాను. నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ ఆత్మతో, నిపూర్ణ వివేకంతో, నిపూర్ణ బలముతో నీ దేవుడైన ఉద్యోగాన్ని ప్రేమించు. అర్థమైంది? అదే పనిలో ఉన్నాం, అలాగే చేస్తున్నాం, అలాగే చేస్తున్నాం. నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయం 8-9 వచనాల్లో నిజంగా వాడు ఎట్లా పనిచేస్తాడు రాయబడింది. 5వ అధ్యాయం 8-9 వచనాలు ఫరో అంటాడు, అయినా వారి ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపాలి, దానిలో ఏమాత్రం తక్కువ చేయొద్దు. వారు సోమరులు గనక మేము వెళ్లి మా దేవుడికి బలి అర్పించడం ఒక సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలు లక్ష్య పెట్టకూడదు. టైం ఇస్తే దేవుడు దగ్గరికి వెళ్తా ఉంటున్నారు కాబట్టి ఇక దేవుడు అన్న మాట అన్నానికి వీల్లేదు. ఉద్యోగమే దేవుడు, ఆఫీసే దేవాలయం, కంప్యూటరే గుడి. అది అట్లా ఉండాలి, పెట్టే టాస్క్లు అలాగుండాలి, ఈ జాబ్స్. గత కాలంలో అబ్బాయిలు ఉద్యోగాలు చేసేవారు, అమ్మాయిలు ఇంటికాడ కూర్చునేవాళ్ళు. సరే వాళ్ళన్నా ప్రార్థన చేసుకుని భర్తనే పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొస్తారంటే అబ్బే నువ్వు ఉద్యోగం చేయి, నువ్వేం తక్కువ తిన్నావు, ఆడపిల్లలు ఎందులో తక్కువ, మా అమ్మాయి కూడా చేస్తుందా, చేయి చేయి చేయి, భర్త ఉద్యోగం చేయండి, భార్యలు ఉద్యోగం చేయండి, పిల్లలు ఉద్యోగం చేయండి. చెప్పనా, మీ దేవుడు ఉద్యోగమే, మీ దేవుడు డబ్బే, మీ దేవుడు చదువులే, మీ దేవుడు జీవము గల అద్వితీయుడైనా ఈ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు. మేము ఏ విగ్రహానికి మొక్కట్లేదు. మరి ఉద్యోగం అనే విగ్రహం సంగతి ఏంది? డబ్బు అనే విగ్రహం సంగతి ఏంది? చదువు అనే విగ్రహం సంగతి ఏంది? చదువు అనే విగ్రహం సంగతి ఏంది? నేను ముగిస్తున్నాను. కేవలం డబ్బు ఉద్యోగం చదువులే కాదండి, ఎన్ని రకాలుగా వాడు దేవుడు కోరుకున్న హృదయాన్ని, దేవుడు కోరుకున్న మనసును, దేవుడు కోరుకుంటున్న జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని వాడు కైవసం చేసుకుంటున్నాడో, వాడు లాక్కుంటున్నాడో, మోసం చేస్తున్నాడో, చాలా విషయాలు బైబిల్ మాట్లాడుతూ ఉంది. నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. నాకు మొక్కు ఇస్తాను. దేవుడు మొక్కితే ఇస్తానల్లా, అన్ని ఇచ్చాడు. నువ్వు కృతజ్ఞతతో ఆయనకు మొక్కాలి. వాడు ఏమి ఇవ్వలేదు, కానీ ఇస్తాను నమ్మ బలుగుతూ మొక్కంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వస్తుందని నమ్మి 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాల నుంచి పరిగెడతా ఉన్నావాడు. వెనకాల నువ్వు పరిగెడతా ఉన్నావు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆయనకు నీ హృదయాన్ని, ఆయనకు నీ మనసును, ఆయనకు నీ ఆత్మను, ఆయనకు నీ శక్తిని. శక్తి అన్న మాట దగ్గర నీకున్న ఆరోగ్యం, నీకున్న బలం, నీకున్న తెలివితేటలు ఆయన ఇచ్చినవి, ఆయన ఆరాధించడానికి వాడాలి. అందులో భాగంగానే ఎస్ఎఫ్జే ఆరాధనలు ప్రారంభిస్తున్నాం. నూతనంగా కట్టుబడ్డ సికింద్రాబాద్ సహవాస సభ్యులందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తూ, ఆత్మీయంగా ఎదుగుతూ, సాతాను మోసాల నుంచి తప్పించబడుతూ నిత్య జీవంలోకి ప్రవేశించాలన్నది నా ప్రార్థన. అటు కృప ప్రభు ఈ సికింద్రాబాద్ సహవాసానికి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఆమేన్.